దేవునికి స్తుతి ఘనత మహిమ నిత్యం చెల్లనగాక. ఈ 17వ లెంటి దినాన్ని బట్టి దేవుడికి భోగ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ 16 దినాలు దేవుడు మనకు తోడుగా ఉండి వర్తమానాల్లోనూ మన ఉపవాసాల్లోనూ ప్రార్థనలోనూ మన యొక్క అన్ని పనులలోనూ దేవుడు తన కృపనించినందుకు దేవుడికి వందనము స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ 17వ దినము దేవుని యొక్క సన్నిధిలో నిలిచి లూకా సువార్తలోని 22 అధ్యాయం ఒక వచనం మనం తీసుకుందాం. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడితిని. లూకా రాసిన సువార్త 22:15. అంటే దేవుడికి తను శ్రమలు పడాలని, తన ఏ శ్రమలు పడాలని అన్ని కూడా తెలుసు, ముందుగానే తెలుసు. ఆయన తన యొక్క సమస్త విషయంలో తన జన్మను కాణించి తర్వాత జరుగుతున్న సేవలో కానీ, తన యొక్క మరణంలో కానీ, సమాధిలో కానీ, తిరిగి లేవటంలో కానీ, అన్నిట్లో ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హిమ్. దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు. ఆల్ఫా ఒమేగా అయినటువంటి ఆయనకు సమస్తం తెలుసని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ఆయన సర్వశక్తి గలవాడు, సర్వాంతర్యామి అయినవాడు, సర్వజ్ఞాని అయినవాడు, సర్వకృపానిధి అయినవాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవివటం మనం గమనిస్తున్నాం. 1 యోహాను 3:20 చూస్తే దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక అని రాయబడి ఉంటుంది. హీ నోస్, దేవుడికి తెలుసు. ఆయన మత్తయి రాసిన సువార్తలో కానీ మన 10వ అధ్యాయం చూస్తే ఆయన సృష్టించిన ఒక పిచ్చుక కూడా పడిపోవటము, మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలిపోవటం ఆయనకి తెలియకుండా ఉండదు అనేటువంటి సంగతులు చాలా స్పెసిఫిక్గా అని చెప్తున్నాడు. అంటే ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఈ నోస్, మైన్యూట్ థింగ్ ఇన్ ద వరల్డ్, మైన్యూట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ దేవుడికి తెలుస్తుంది. ఆయన ముందుగానే ఆయనకి తెలియకుండా ఏమి జరగదు, శోధనలు కూడా ఆయనకి తెలియకుండా మన మీదకి రావు. ఎవ్రీథింగ్ కమ్స్ త్రూ జీసస్ టు అస్. మనకు వచ్చేటువంటి మంచి కానీ చెడు కానీ ప్రతి విషయం కూడా ఆయనకి తెలిసే వస్తాయి అనేటువంటి సంగతి మనము గమనించాలని మనం కోరుతూ ఉన్నాం. యెషయా రాసినటువంటి గ్రంథంలో 46:9 కానీ చూస్తే యుగాంతరం వరకు జరుగునై ఉన్నది ఆయనకి తెలుసు, చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది, పూర్వకాలం నుండి ఇక జరిగిన వాటిని కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్, హీ కెన్ టెల్ అస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ ప్రపంచంలో కానీ, పరిస్థితుల్లో కానీ, మన జీవితంలో కానీ, అన్ని విషయాల్లో దేవుడు ఆయన అధికారి అయి ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన తెలియకుండా ఏ సంగతి కూడా మన జీవితంలో, ప్రత్యేకంగా ఆయన బిడ్డల జీవితంలో జరగదు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. కీర్తన గ్రంథం 139:4 చూసే యెహోవా నా మాటలు నా నాలుగు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. బిఫోర్ ఐ ఫార్మింగ్, అసలు ఏం మాట్లాడాలా ఏం చేయాలని నేను ఒక ఐడియా ప్రారంభం చేసుకునే లోపలనే నీకు మొత్తం అర్థమైపోతుందని దావీదు మహారాజు సెలవుకు మనం చూస్తున్నాం. గర్భం నుండే నువ్వు నాకు ఎదిగిన వాడివి, సో యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ అని దావీదు మహారాజు సెలవుస్తున్నాడు. దావీదు మహారాజు కుమారుడు అంటే సొలొమోను 1:8:39 ప్రతి మనిషి హృదయం నువ్వు ఎరుగుదు గనక అని రాస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇంత జ్ఞాని అయ్యుండి కూడా మన కోసం అన్నీ వదులుకున్నట్టుగా ఫిలిప్పీల గ్రంథం 2:7 సెలవిస్తూ ఉన్నది. ఆయన దేవుని సారూప్యం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా తన్ను తాను చేసుకొనెను అని రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యంలో కానీ 1:24 చూస్తే మరి అప్పటికే యూదా మోసం చేశాడు, యూదా తొలగిపోయాడు, యూదా చనిపోయాడు. సో యూదా స్థానంలో 12వ ఆ శిష్యుల స్థానంలో ఎవరొకరు వాళ్ళని ఏర్పాటుకు చేసుకోవాలి. యోసేపు మత్త ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య వాళ్ళు లాటరీ వేస్తున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు దేవుడితో, దేవ అందరి హృదయంలో ఎరిగి ఉన్నటువంటి ప్రభువా, సో గాడ్ నోస్ ఎవరిని తీసుకురావాలో తెలుసు, యువతల బదులు ఎవరిని ఆ 12 మందిలో తీసుకురావాలో దేవుడికి తెలుసు అని మనం గమనిస్తున్నాం. సో అందరి ఆలోచనలు కూడా ఆయన తెలుసుకున్నటువంటి దేవుడు అని మనము గమనిస్తున్నాం. కొన్ని దృష్టాంతాలు మన పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకుంటే ఇప్పుడు మత్తయి రాసిన సువార్తె 9:4లో పక్షవాతంతో మంచం పట్టి ఉన్నవాడు స్వస్థతకై తీసుకురాబడతాడు. దేవుడు ఆయన చూచి నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిశీలి కానీ వీళ్ళందరూ కూడా ఇది దైవదూషణ కదా, ఈయనెవడు పాపాలు క్షమించడానికి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఏమని రాయబడి ఉంటుంది, యేసు వారి తలంపులు గ్రహించి మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు, మనిషి కుమారుడికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్పడం మనం గమనిస్తాం. దట్ మీన్స్ వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏం పైకి చెప్పడం లేదు, వాళ్ళు నోరు తెరిచి వాళ్ళ మాటలు మాట్లాడటం లేదు, కానీ వాళ్ళ హృదయంలో ఏముందో దేవుడు కనిపెట్టి ఆయన సేవ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకో దృష్టాంతం మార్క్స్ వార్త 2:6-8 చూస్తే పక్షవాయు ఉన్నటువంటి ఆయన్ని తీసుకొస్తారు. దేవుడి దగ్గర చాలా ఫుల్గా జనం ఉంటే దించడానికి స్థలం లేక పై కప్పు మీద కొన్ని పెంకులు తీసి లోపల నుంచి తెచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ట్రీమ్ విశ్వాసం చూసి కుమారుడు నీ విశ్వాసం నేను స్వస్థపరచబడింది, నీ పాపం క్షమించబడుతున్నాయి అని దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ కొంతమంది కూర్చొని ఉంటారు. ఎవరు ఈ పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళంతా, వీళ్ళు పెద్దగా వాళ్ళు అనుకుంటారు ఏమని ఇలా ఎందుకు చెప్తున్నాడు, ఈయనకి ఏ అధికారాన్ని బట్టి అట్లా చెప్తూ ఉన్నాడు, మరి దేవుడు ఒక్కడే కదా క్షమించగలింది ఈయన ఎందుకు చెప్తూ ఉన్నాడు అన్నప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ భావాలన్నీ గమనించి ఆయనతో వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. ఆత్మలు తెలుసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉంటాడంటే యేసు వెంటనే ఆత్మలు తెలుసుకొని వాళ్ళని వాడితో మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్, దేవుడిని, ఎందుకంటే దేవుని కుమారుడికి సర్వాధికారము ఇవ్వబడిందని వాళ్ళ నోళ్ళు మూయించడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4:18 యేసుక్రీస్తు ప్రభు బావి దగ్గరికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఒక సమరయ స్త్రీని కలుసుకోవటం మనం చూస్తున్నాం. ఆమెతో సంభాషించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో తనకు పెనిమిడ్ల సంగతికి వచ్చినప్పుడు నీ పెనిమిడితో నువ్వు తీసుకురా ఎక్కడంటే అసలు నాకు పెనిమిడ్లే లేరు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కానీ ప్రస్తుతం నీతో ఉంటున్నప్పుడు నీ పెనిమిడి కాడు అనేటువంటి సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. దీంతో ఆమె ఈయనే నిజమైనటువంటి మెస్సయ్యాన్ని గమనించి ఊరు వాళ్ళందరికీ పోయి చెప్పుకుంది ఈయనే మెస్సయ్యా ఈయనే మెస్సయ్యాని. బికాస్ ఆమె ఏం చెప్పలా, ఆమెను ఎప్పుడు చూడలా దేవుడు, అదే ఫస్ట్ టైం ఆయన చూడటం. కానీ ఆమెలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క స్వభావం ఆయన తెలిసిపోయింది, ఆమె జీవితం ఆయనకి తెలిసిపోయింది. ఇది మనం ఆమెని సెన్స్ ఆయన హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి సర్వగా అంతా కూడా సర్వజ్ఞాని ఆయన. ఈ ఎవ్రీథింగ్ హీ విల్ నో అని ఫ్యూచర్ కానీ వర్తమాన కాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ జరిగిన సంగతులు కానీ జరుగుతున్న సంగతులు కానీ జరగబోయే సంగతులు కానీ ఎవ్రీథింగ్ గాడ్ నోస్, అన్నీ ఆయన తెలిసినట్లుగా మనం గమనిస్తున్నాం. లాజరస్ చనిపోయాడు. యోహాను సువార్త 11:10 మనం చూస్తే లాజరస్ చచ్చిపోయాడు. మార్తా మేరీ వీళ్ళంతా కూడా చాలా బాధల్లోనూ మరి వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దరిదాపులు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర లేడు, ఆయన ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అయినా ఆయనకి తెలిసిపోయింది లాజర్ చనిపోయాడని తన స్నేహ తన యొక్క మరి శిష్యుని గురించి చెప్తున్నాడు. మన సహోదరు లాజరు నిద్రించను అని సెలవిస్తూ ఉన్నాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, దేవుడికి అన్నీ కూడా దేవుడికి తెలుస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే దేవుడు 5వదిగా మనం చూస్తే ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది పాస్ ఓవర్, ఆయన పాస్ ఓవర్ పస్కా పండుగ జరుపుకోవటం కోసం ఆయన యోహాన్ని పేతుడిని పిలిచి ఇదిగో మీరు పస్కా పండుగ చేయండి, మీరు ఇట్లా వెళ్ళండి, ఒక మనిషి కనబడతాడు కొండెత్తుకొని అతని వెంట వెళ్ళండి, ఆకు ఒక ఇంట్లో ప్రవేశిస్తాడు, ఆ ఇంటి యజమాన్ని మీరు అడగండి, ఇదిగో బోధకుడు మరి ఎక్కడ విడిది నువ్వు ఏర్పాటు చేస్తున్నావు అని అడుగుతున్నాడని, ఇదిగో మీ సామాగ్రి గల గది, ఇవన్నీ జరిగినట్లుగా పరిశుద్ధ గాడ్ నోస్ బిఫోర్ హ్యాండ్, గాడ్ నోస్ ఏమి జరగనై ఉన్నదో, ఏమి ఆ సమయంలో ఏమేమి సంగతులు జరగనై ఉన్నదో గాడ్ నోస్ వెల్ ఇన్ అడ్వాన్స్. అందుకనే ముందుగానే ఆయన వీళ్ళకి ఏ కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో ఆయన ఏమి జరగనై ఉన్నదో ఆయన చెప్పుకుంటూ వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం కానీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు ధ్యానిస్తే ఒక పాపమున పట్టబడ్డ స్త్రీని మనం చూస్తాం. ఎవరనేది మనకు తెలియదు. స్పెక్యులేషన్స్, మగ్ధలేని మరి అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద పాపం చేసింది, వ్యభిచారంలో పాపంలో పట్టబడింది. ఆ పాపంలో చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పనిష్మెంట్ ఏంటి? మరి వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రాళ్ళు కొట్టి చంపాలా. రాళ్ళు కొట్టి చంపాలా అన్నప్పుడు ఆమెను తీసుకొచ్చారు. అందరూ రాళ్ళు పెట్టుకొని ఆమెను చంపాలని రెడీగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చి మరి ఆమెను చూచి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన గమ్మున వంగి నేల మీద రాయటం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి రాయి తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి రాయటం మొదలుపెట్టాడు. వారు ఎలాంటి వాడో తెలిసిపోతుంది దేవుడికి. వాడిలో ఉన్న పాపము ఎలాంటిదో తెలిసిపోతుంది. ఆ పాపాన్ని రాయటం మొదలుపెట్టాడు. అది చూచి వాడు రాయి కింద పడేసేసి వెళ్ళిపోయాడు. ఆమె మీద రాయి వేయలేదు. ఇట్లా అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే దాని నుంచి ఏ ఒక్కడు పాపం లేకుండా లేడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నీ మీద రాళ్ళు వేయలేదా? అంటే ఎవడు పాపం చేయని వాడు లేడు, నేను కూడా నీ మీద రాయి వేయను. ఆయన పాపం లేనివారు అయినా నేను కూడా నీ మీద రాయి వేయను అని ఆమెను తప్పించినట్టుగా మనం చూస్తాం. సో గాడ్ నోస్, అక్కడ రాళ్ళు ఎత్తుకున్నటువంటి ఆ 100 మందో 200 మందియో ప్రతి ఒక్కడి జీవిత కథ దేవుడికి తెలుసు. ప్రతి ఒక్కడు చేసిన పాపం దేవుడికి తెలుసు. ప్రతి ఒక్కడు చేసిన తప్పులు దేవుడికి తెలుసు. చివరికి మనం చూస్తే గాడిద పిల్ల విడుదల కోసం ఆయన ఇద్దరు శిష్యుల్ని పిలిచి, మీరు వెళ్ళండి, మీ ఎదురు గ్రామంలో ఆయన మంటల ఆధారానికి ముందుగా సెలవిస్తున్న మాట ఇది. ఇదిగో రెండు గాడిద పిల్ల రెండు కూడా కట్టివేయబడి ఉంటాయి, వాటిని విడిపించండి. విడిపిస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇవి ఎందుకు అని. మీరు చెప్పండి, ఇది మా యజమానికి అవసరమని. వాళ్ళు అది మీకు ఇస్తారని చెప్పడం. ఇవన్నీ ఏమిటి? యేసు తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు, శక్తిని, తన జ్ఞాన శక్తిని. అది ఇట్ ఈస్ లిమిట్లెస్. అది ప్రస్తుతం కానీ ఫ్యూచర్ కానీ, అది పాస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఎంతో ముందుగా జరగవలసిన సంగతులు అని చెప్పడం మనము గమనిస్తూ ఉన్నాం. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండడని మనం లోకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన ఎవ్రీథింగ్ హీ హ్యాస్ as a human being, he has taken all these things. He is 100% human and 100% God. That he is able to do all these things. ఆయనలో ఉన్నటువంటి ఆ సర్వ జ్ఞానము దానివల్ల కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నట్లుగా హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి సమస్తం కూడా తెలుసు. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు అన్నీ కూడా తెలిసినవాడు, సర్వజ్ఞాని ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన మన మనస్సు తెలుసు, మన హృదయం తెలుసు, మన దేహంలో ఉన్న స్థితి తెలుసు, మన దేహంలో ఉన్నటువంటి ఒక ఎంట్రుక కూడా ఆయనకు తెలుసు. అంటే మనం ఆశ్చర్యపోతాం, ఎంట్రుక తెలిసిన వాడికి హార్ట్ తెలియదా, ఎంట్రుక తెలిసిన వాడికి బాడీ తెలియదా, ఎంట్రుక తెలిసిన వాడికి లంగ్స్ తెలియవా, ఎంట్రుక తెలిసిన వాడికి మరి కిడ్నీస్ తెలియవా? సో గాడ్ హ్యాస్ అ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓవర్ అవర్ బాడీ. మన దేహం మీద కానీ, మన యొక్క మనసు మీద కానీ ఆయన సర్వాధికారి. ఆయన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు, మన ఆత్మతో మనల్ని సంధిస్తున్నాడు, ఆయన ఆత్మతో మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆయన మనకు ఉన్నట్టు సమస్తమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, ఆవేదనలు అన్నీ కూడా దేవుడికి తెలుసు. మనకు వచ్చేటువంటి శ్రమలన్నీ కూడా ఆయనకి తెలుసు. నాకు తెలియకుండా ఏమి జరగదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ టెంప్టేషన్ కూడా, ఏ శోధన కూడా నాకు తెలియకుండా రాదు. యు విల్ గెట్ ఓన్లీ త్రూ మీ ఫిల్టర్. ఆయన ఫిల్టర్, మా ఫిల్టర్ అన్నమాట. ఆయన ద్వారానే మనకు రావాలా? సో గాడ్ విల్ ఫిల్టర్ ఎవ్రీథింగ్. యోగు విషయంలో మనం చూసాం, యోగుని సాతాను శ్రమ పడాలని ఎన్నో విధాలుగా దేవుడి దగ్గరకు వచ్చి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఎవ్రీ టైమ్ షీఈస్ కమింగ్ టు గాడ్ అండ్ ఆస్కింగ్ ఫర్ హిస్ పర్మిషన్. నువ్వు నా పర్మిషన్ ఇస్తే నేను, దేవుడు ఫిల్టర్ లాగా ఉంటున్నాడు, నువ్వు ఇది చేయి, అది చేయి, కానీ ఆయన మరణంకై రాకూడదు, ఆయన ప్రాణానికి నువ్వే హాని చేయకూడదు అని కండిషన్ పెట్టి వదలటం మనం చూస్తున్నాం. హీ నో హౌ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ చిల్డ్రన్. దేవుడికి తెలుసు తన బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలా, తన బిడ్డల్ని ఎలా కాపాడాలో దేవుడికి తెలిసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గాడ్ నోస్ వాట్ హీ నోస్. ఏం తెలుసు? మన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చూద్దాం. గాడ్ నోస్ అబౌట్ మెన్. మనుషులందరి హృదయాలు దేవుడు ఎరిగిన వాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. నతానియేలు మనం చూస్తున్నాం, యోహాను సువార్త 1:45 చూస్తే నతానియేలు ఈయన గురించి మాట్లాడినప్పుడు నతానియేలు ఏమడుగుతున్నాడు? హౌ డు యు నో మీ? నేను నీకు ఎలా తెలుసు అని అంటే, ఫిలిప్స్ రాకముందు తీసుకురాకముందే నువ్వు నాకు తెలుసు, నేను నా యొక్క ఫిగ్ ట్రీ కింద నేను చూచాను అని దేవుడు సెలవివ్వటం మనం చూస్తున్నాం. గాడ్ నోస్ నతానియేల్ ఈవెన్ బిఫోర్ హీ బికేమ్ ఏ డిసైపుల్ ఆఫ్ గాడ్. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అలాగే పేతురు విషయంలో కోరి చూస్తే, పేతురికి ముందుగానే దేవుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు ముమ్మారు నా గురించి అబద్ధం ఆడదవు అని సెలవిస్తూ ఉన్నాడు. ముమ్మారు నా గురించి, కోడి కోయక ముందు ముమ్మారు నా గురించి అబద్ధం ఆడతావు, అప్పటికి ఏమీ జరగలేదు. అప్పుడు దేవుడికి బాగా ప్రియ శిష్యుడిగా ఉన్నాడు పేతురు. ఆయన అంటుకొని ఉన్నాడు, ఆయన ఏది చెప్తే అది చేసేటట్టున్నాడు, ఆయన్ని ఆ విబడనాడని స్థితిలో ఉన్నాడు. ఆయన గురించి పేతురు అబద్ధం ఆడతాడా? ఎవరు నమ్మరు. పేతురు కూడా నమ్మలేదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు నన్ను గురించి కోడి కుయక ముందు ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావు. ఐ డోంట్ నో హిమ్, ఐ డోంట్ నో హిమ్, ఐ డోంట్ నో హిమ్ అని. అందుకని దేవుడు 3 సార్లు ఆయన అడిగాడు పేతురు తర్వాత, డూ యూ లవ్ మీ? ఎస్ రాడ్ ఐ లవ్ యూ. పేతురు, డూ యూ లవ్ మీ? ఎస్ రాడ్ ఐ లవ్ యూ. పేతురు 3వసారి కూడా అడిగాడు. ఆయన చాలా వ్యసనపడ్డాడు, బాధపడ్డాడు, కానీ పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడని దేవుడికి బాగా తెలుసు. పేతురు యొక్క విశ్వాసం మీద, ఆయన ఆ రాయి మీద, ఆయన సంఘాన్ని కడతాడని దేవుడు ఆయనకి బాగా తెలుసు. జక్కయ్యని గురించి మనం చూస్తూ ఉన్నాం. లూకసువార్త 19వ అధ్యాయంలో చూస్తే జక్కయ్య మరి చిన్న పొట్టివాడు, మరి దేవుడి కోసం వేచి ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో జక్కయ్య అక్కడికి వస్తాడని దేవుడు తెలిసే. ప్రీ డెస్టైన్డ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రీ డిటర్మిన్డ్, ప్రీ డెస్టైన్డ్. దేవుడు వస్తాడని తెలుసు. అందుకని దేవుడు వచ్చినప్పుడు రాగానే ఆయన పైకి ఎక్కి జక్కయ్యని చూస్తున్నాడు. ఉన్నాడు జక్కయ్య, ఉన్నాడు, బికాస్ ఇట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ టైంలో జక్కయ్య రావాలా? జక్కయ్య, జక్కయ్య కుటుంబము రక్షించబడవలసి ఉంది. అందుకని దేవుడు జక్కయ్యతో ఏమని చెప్తున్నాడు? నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. యోగు సెలవిస్తున్నాడు ఏంటి, నేను కూర్చోవటము లేవటము అంతా కూడా నువ్వు ఎరుగుదు. అంత మైన్యూర్గా దేవుడు మైన్యూట్గా మనల్ని గమనిస్తున్నాడు. అంత చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నట్టుగా మనం చూడాలా. మరి 2వదిగా మనం చూస్తే, గాడ్ నోస్ అబౌట్ అవర్ మైండ్స్. మన యొక్క మనసులు కూడా దేవుడికి తెలిసినట్టుగా మనం చూస్తున్నాం. యోధా గురించి దేవుడు స్టడీ చేశాడు. యోధాలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గతను బట్టి, యోధాలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు గుణాలను బట్టి, వన్ ఆఫ్ యూ హు పుట్ యువర్ హ్యాండ్ అపాన్ దిస్ టేబుల్ ఈజ్ గోయింగ్ టు డిసీవ్ మీ అని దేవుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోధా నేనా అన్నప్పుడు గాడ్ ఈస్ కన్ఫర్మింగ్, అవును నువ్వు అన్నట్లే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తర్వాత యోధాని గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? యోధా పుట్టకపోతేనే మేలుగా ఉండేదనేది దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. అలాగే పేతురు గురించి, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నువ్వు పడిపోతావు, కానీ నువ్వు లెగుస్తావు తిరిగి, ఐ విల్ సపోర్ట్ యూ. నువ్వు లేచిన తర్వాత నువ్వు మిగతా వాళ్ళని కూడా బలపరచని మరి పేతురికి అప్పచెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఎన్నోసార్లు ఆయన క్రిటిసైజ్ చేశారు. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు దేవుడు పట్టేసేసుకున్నాడు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలే దేవుడు క్రిటిసైజ్ మరి ఖండిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమిత్రమా, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, గాడ్ నోట్స్ అబౌట్ ద ఫ్యూచర్. మరి ఫ్యూచర్లో జరగబోయేటువంటి విషయాలు కూడా దేవుడికి తెలుసు. పేతురు విషయమైతే అది చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నిన్ను గురించి ప్రార్థించినని సెలవిస్తున్నాడు. అంతే మాత్రమే కాదు, మరి పేతురు జీవితంలో ఆయన ముసలివాడైపోయినప్పుడు నీ చేతులు నువ్వు చాచెదవు, మరి వేరొకడు నేను నడుము కట్టి నీకు ఇష్టం కానీ చోటుకి నిన్ను మోసుకొని పోవును. ఇండైరెక్ట్గా పేతురు కూడా సిలువు మీదనే ఆయన చంపబడతాడనేటువంటి విషయాలన్నీ కూడా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అంత మాత్రం కాదు, డిసైపుల్స్ గురించి, ఫ్యూచర్ని గురించి ఆయన సెలవిస్తున్నాడు. మిమ్మల్ని సభలకు అప్పజెప్పెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ది టెంపుల్ ఆఫ్ జెరూసలేం పడిపోతుంది, రాయి మీద రాయి లేకుండా పడదోయుదురు. ఇది జరిగింది 70లో, మరి టైటస్ కింద రోమీలు దాన్ని పడగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగోదిగా మనం చూస్తే గాడ్ నోస్ అబౌట్ హీస్ సఫరింగ్స్. ఆయన ఆ శ్రమల గురించి ఆయనకు బాగా తెలుసు. లోకాయ 18:31-33 దాకా చూస్తే ఆయన తన 12 శిష్యుల్ని పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళుతున్నాము, మనిషి కుమారుని గూర్చిన ప్రవక్త చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడను, ఆయన అన్ని జనులకు అప్పగింపబడను, వారు ఆయన అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన్ని కొరడాలతో కొట్టి చంపుదురు. చూసారా ఎంత క్లియర్గా దేని దేనితో చేస్తారో, ఏ ఏ పనిష్మెంట్స్ వస్తాయో, ఏ ఏ శ్రమల ద్వారా ఆయన పోవాలో ఆయన ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మూడో దినం ఆయన మరలా లేచినని చెప్పాను. ఐదో చూస్తే ఈస్ టాకింగ్ అబౌట్ హీజ్ కమింగ్ టైమ్స్. మరి ఎందుకంటే చివరిలో ఏమవుతుంది, తర్వాత ఏం జరగబోతుంది, ఆయన మరణం తర్వాత ఆయన దొంగతో ఆయన ఏమని చెప్తున్నాడు, నీవు నాతో కూడా నేడు పరదేశులో ఉందని దేవుడు సెలవివ్వటం మనం చూస్తూ ఉన్నాం. రెండవ రాకడ గురించి ఆయన సమస్తమైన విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడు. ఓ భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, దొంగ సేవకులు వస్తారు, ప్రేమ చల్లారిపోతుంది, మరి వాక్యం కరువు అయిపోతుంది, ఇవన్నీ కూడా రానున్నటువంటి సంగతులు. ఆకాశంలో సూచనలు వస్తాయి, జరుడు రక్తవర్ణం అయిపోతాడు, సూర్యుడు మార్చిపోతాడు, ఇవన్నీ కూడా కమింగ్ టైమ్స్. గాడ్ ఈస్ టెల్లింగ్ బిఫోర్ మెనీ మెనీ ఇయర్స్ బిఫోర్. అలాగే ఆయన ఆరోధిగా చూస్తే ఈవెన్ హీఈస్ టాకింగ్ అబౌట్ యానిమల్స్, నోరు లేనటువంటి యానిమల్స్, గాడిద పిల్ల. మత్తయి సువార్త 21 మనం చూస్తూ ఉన్నాం, మత్తయి 10 పిచ్చుకలు చూస్తున్నాం. వీటన్నిటికి కూడా ఆయనకు తెలుసు, వాటి శ్రమలు ఆయనకు తెలుసు, అవి ఆపదలో ఉండి మొరపెట్టడం ఆయనకు తెలుసు. ఆయన విడుదల అందించాడు, అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేటువంటి దేవుడు. హీ నోస్ అబౌట్ ఎవ్రీ యానిమల్. చివరగా ఏడవది చూస్తే హీ నోస్ అబౌట్ అస్. తల్లి గర్భం నుంచే నిన్ను పేరు పెట్టి నేను పిలిచి తిని, హీ నోస్ అవర్ ప్రాబ్లమ్స్. మీరు అడక్కమనిపోయి మీ తండ్రికి మీకేమి అక్కడగా ఉన్నదో తెలియనని మత్తయి సువార్త 6:31 ఆయన సెలవిస్తున్నాడు. దేవుడు మన హృదయం కంటే అత్యధికుడై సమస్తం ఎరిగిన వాడని 1 యోహాను 3:20 సెలవిస్తుంది. ప్రేమిత్రమా, వి హ్యావ్ అ గాడ్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మనకి ఏం వస్తుంది, ఏం వచ్చింది, ఏమి రాబోతుంది అన్నీ తెలుసు. సో మనం నిశ్చింతగా ఉండొచ్చు. వీఆర్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతుల్లో మనం సురక్షితంగా ఉన్నాము. మనం దిగులు పడనక్కర్లేదు, శ్రమ పడనక్కర్లేదు, ఏ విషయంలో కూడా మనము ఆందోళన చెందనక్కరలేదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ యొక్క 17వ దినాన్ని దీవించి ఆశీర్వదించను గాక. హ్యావ్ ఎ నైస్ టైం, సీ యూ టుమారో అనే 18th డే. ఈయన 18వ దినం తిరిగి కలుద్దాం. దేవుని యొక్క వాక్యాలను మనం జానిద్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్.